కాబట్టి కాశ్మీర్ వంటి ప్రాంతాలకి మనం గురుకటాక్షం ఉంటే హాయిగా వెళ్ళగలుగుతున్నాం, ఏమి ఇబ్బంది లేకుండా వెళ్ళగలుగుతున్నాం. అలాగే ఆ విఘ్నేశ్వరుడు కటాక్షం వల్ల హాయిగా ముద్గల మహర్షి ఆశ్రమానికి వెళ్ళావు నాయన అని ఆకాశవాణి పలికింది. అప్పుడు ఆశ్చర్యపోయి ఆనందభరితుడై, నేనెంత అదృష్టవంతుణ్ణి, నా ఉపాసన గొప్పదని నేను అనుకోను. నేనేదో గొప్పగా జపం చేశానని తపస్సు చేశానని భావించను. నా తపస్సు కంటే ఉపాసన కంటే ఆ పరమాత్ముని కరుణ గొప్పది అనుకున్నాడు. ఆనందంతో ఆ దక్షుడు, అతని తల్లి కమల, ముద్గల మహర్షి ఆశ్రమం దగ్గర అడుగుపెట్టారు. ఆ ఆశ్రమం ఉన్నది ఏ వేపు చూచిన దట్టంగా ఉన్న చెట్లు, అక్కడ మాదీఫలాలు ఉన్నాయి. మాతులంగం అంటే మాదీఫలం అనమాట. మాదీఫలాలన్నీ ఉంటాయి, ఇంత పళ్ళు ఎంత బాగుంటాయో. వాటి రసం తీసి ఇప్పుడు కూడా అమ్ముతారు, డైజెషన్ కోసం, గ్యాస్ ట్రబుల్ తొలగడానికి మాదీఫల రసాయనం అమ్ముతారు. ఆ మాదీఫలాలని సంస్కృతంలో మాతులంగ అంటారు. లవంగాలు ఉన్నాయి, కుడుంగ వృక్షాలు ఉన్నాయి, దానిమ్మ చెట్లు ఉన్నాయి, కొందరికి పడదు కానీ. ద్రాక్ష ఫలాలు, దాటికి తీగలు అల్లుకున్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి. ఓ ఇక ఏం వర్ణించారండి, ఇక్కడ ఏకంగా 14 శ్లోకాల్లో వేదవ్యాసుడు వర్ణించాడు. ఇలాంటి వర్ణన వచ్చిందంటే ఇక మనకి పోతన గారే దిక్కు. పోతన గారికి వచనం రాయడంలో చెయ్యి బాగా తిరిగేసింది. పద్యం కంటే గద్యాలు బాగా రాసేస్తాడు ఆయన అద్భుతంగా. పద్యం ఎలాగో మధురంగా ఉంటుంది, ఆ పద్యమే మాధుర్యం, మందార మకరంద మాధుర్యాలే. కానీ పద్యం రాసినంత బాగా గద్యం రాయలేరు చాలామంది. కానీ ఆయనకి గద్యం కూడా అంతకంటే బాగా వస్తుందండి. మరి మహానుభావుడు ఎంతటి ఉపాసన చేశాడో, సరస్వతి ఆయన ఎంత అనుగ్రహించిందో, ఇంతమంది కవులు ఉంటారా, మాధుర్యం అంటే మాత్రం పోతన గారిది. భాగవతం అష్టమస్కంధంలో అసలు అరణ్యవర్ణన త్రికూట పర్వతం మీద ఎంత బాగా చేశాడు. అందుకే మా శిష్యులు ఎప్పుడు కూడా వచనం చెప్పండో, అవకాశం ఉన్నప్పుడు అలా వచనం చదివిండి అంటారు. ఆ వచనం అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కొరంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధుకతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వామల కక్రముక కదంబ కరవీర కదళీ కపిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రుమలతా మహోద్యాన సుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర రసప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంతకాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును పద్మరాగ కనక మణిమయాద్యనేక ధాతు వినిర్మితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి శరభక హరి కిటి మల్లాద్భుత కాక ఘోకమయ శరణాగత శమన కింకర సంచికితంబునయ్యొప్పు అప్పర్వత సమీపంబునందు. ఈ చెట్లన్నీ ఒక ఆర్డర్లలో గుదిగుచ్చి అద్భుతంగా పెట్టేశాడు అన్నమాట. మద్ది చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, గిరక తాడి చెట్లు ఉన్నాయి, ఏడాకులు అరటి చెట్లు ఉన్నాయి, వాటికి ద్రాక్ష తీగలున్నాయి, ఇంకా మల్లె తీగలు అల్లుకుని ఉన్నాయి, బత్తాయి చెట్లు ఉన్నాయి, నారింజ చెట్లు ఉన్నాయి, మాదీ ఫలాలు ఉన్నాయి, మీదీ ఫలాలు ఉన్నాయి, ఎవరిది ఫలాలు ఉన్నాయి, ఇలా ఒకటి పళ్ళు కాదు రకరకాల ఈ ఫలవృక్షాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ పళ్ళు బాగా ముగ్గిపోయాయి. ముగ్గిపోయిన పళ్ళు తినడానికి అడవిలో ఎవడూ లేడు. ఇక్కడ మన పక్కన అనుకోండి, క్రికెట్ ఆడుకుంటూ వచ్చి గోడ దూకి మొత్తం మామిడికాయలు పట్టుకుపోయేవారు పూర్వం. ఇప్పుడు మొత్తం అంతా గోడగట్టాక పర్వాలేదు, కానీ పూర్వకాలంలో ఒక్క మామిడికాయ దక్కనిచ్చేవారు కాదు. రామరామ చాలా కాలం పాటు అరటికాయలు ఎత్తుకుపోయేవారు. ఆ బయట ఇసుకేస్తే ఇసుక ఎత్తుకుపోతారు, ఇటుకలు ఎత్తుకుపోతారు కొంతమంది. గుమ్మం దగ్గరే మంచం వేసుకుని అలా సమయం చూసి ఓ ఇటుక తీసి లోపల పెట్టుకుంటారు కొంతమంది. ఈ ఇదో కర్మ దొంగతనం. అక్కడ ఏంటంటే అడవిలో ఎవడూ లేడు. అన్ని సింహాలు పులులు మొదలైన ఓడ వల్ల అక్కడికి వెళ్ళి అరటి పళ్ళు కోసుకునే అవకాశం లేదు. వెడితే సింహం వీడి పండు కింద మింగేస్తుంది. అలా ఈ దొంగలు తీసుకెళ్ళి అక్కడ వారేయాలండి 4 రోజులు, దెబ్బకి వెళ్ళి ఆహారం అయిపోతారు. అందువల్ల ఏమైంది, అక్కడ పళ్ళు వాటంతటవే ముగ్గిపోతున్నాయట. ఆ ముగ్గిపోయిన పళ్ళ దగ్గరికి చిలుకలు వచ్చాయట. చిలుకలు ముక్కులతో ఇలా పొడిచేయట, పొడవగానే ఆ పళ్ళ రసాల కిందకి బడబడబడ కారిపోయాట. మాదీఫలం పొడవగానే అందులోంచి మాదీఫల రసాయనం, మీదీఫలం పొడిస్తే అందులోంచి మీదీఫల రసాయనం, ఎవరి దీఫలం పొడిస్తే దాంట్లోంచి ఎవరి దీఫల రసాయనం, బత్తాయి కాయల దగ్గరికి వెళ్ళి పొడిస్తే బత్తాయి రసం, ద్రాక్ష పళ్ళ దగ్గరికి వెళ్ళి పొడిస్తే ద్రాక్షారసం, మామిడి పళ్ళ దగ్గరికి వెళ్ళి పొడిస్తే మామిడి పళ్ళ రసం, ఇలా రకరకాల పళ్ళ రసాలు అక్కడ దబ్బ 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 కిందకి ఒక వర్షం కురిసినట్టు కురిసేస్తున్నాయి. ఈ పళ్ళ రసాలు సెలయేరు ప్రవహించినట్టుగా ప్రవహించాయి. కొండల నుంచి కిందకి చూడండి, జలపాతాలు ప్రవహిస్తాయి కదా, అలా జలపాతాల్లో ప్రవహించాయి. ఈ ప్రవాహాలన్నీ కొంత దూరం వెళ్ళాక కలిసిపోయి మిశ్రిత రసం అన్నమాట, మిక్చర్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇంకా రసం తాగితే అనారోగ్యం వస్తుందా? తుమ్ములు రావు, దగ్గులు రావు, ఇవన్నీ న్యాచురల్, పైగా కెమికల్స్ లేవు కదా. అటువంటి రసాలు తాగి కొంతమంది ఋషులు తపస్సు చేసుకునేవారు. అక్కడ సింహాలు, పులులు, ఏనుగులు, ఒకటేమిటి రకరకాల క్రూరమృగాలు, సాధుమృగాలు తిరుగుతూనే ఉన్నాయి. అక్కడ భూమిలో పద్మరాగాలు, పుష్యరాగాలు, కనకపుష్యరాగాలు, కెంపులు, ఇలాంటి రకరకాల నవరత్నాలు ఉన్నాయి. ఇంకా బంగారం, వెండి, ఇనుము, రాగి, తగరం, సీసం వంటి ధాతువులు ఉన్నాయి. అనేక నిధులకి నిలయం ఆ అరణ్యం. అటువంటి అరణ్య ప్రాంతంలో చక్కని ఒక ఖాళీ స్థలం కూడా ఉన్నది. చెట్ల మధ్యలో కొంచెం చెట్లవి కొట్టి ముళ్ళ కంపలవి తొలగించి ఒక ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ ఆశ్రమం అందమైనటువంటి తాటి బద్దలతోటి, వెదురు గడలతోటి నిర్మించబడి ఉందన్నమాట. ఎవరూ లేరు, ఆయనకి ఆయనే నిర్మించుకున్నట్టున్నాడు. ఎవరుంటారు అక్కడ? ముద్గలుడు, ఆయనకి మహా అయితే ఇద్దరు ముగ్గురు శిష్యులు ఉంటారు. వీళ్ళ సహకారంతో తాటి మట్టలు, చిన్న చిన్న తాటి వాసాలు పేర్చుకుని వాటి మీద వెదురు కర్రలు కూడా పెట్టి తాళ్లతో కట్టుకుని, ఆ తాళ్ళు కూడా ఏంటనుకుంటున్నారు, ఏదో తాటి కర్రలోకి సంబంధించిన ఆకులు ఇలాంటి వాటితోటి శుభ్రం కట్టేసుకుని అందంగా తయారు చేస్తున్నాడు. మొత్తం మీద గుడిసె అంటే గుడిసెలాగే ఉంది. పూర్వం ఆశ్రమాలు ఆశ్రమాల్లో ఉండేవి, ఇప్పుడు ఆశ్రమాలు అంటే ఇలా ఉంటున్నాయి. మళ్ళీ వాటిలో ఏసీ లేకపోతే ఉండలేరు ఆశ్రమాల్లో. కానీ పూర్వం తాటి ఆకుల పాకలు, ఈత ఆకుల పాకలు వాటిల్లో ఉండేవారు. అరణ్యాల్లో కూడా ఉండనిచ్చేవారు. ఇప్పుడు అడవిలో ఆశ్రమం కట్టుకుంటామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చావగొడతారండి. పొరపాటు మీరు అడవిలో కనుక ఆశ్రమం కట్టుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు నక్సలైట్లు ఏమో అనుకుని షూట్ చేసి పారేస్తారు. పోనీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పక్కన పెడితే నక్సలైట్లు వీళ్ళని కాల్చేస్తారు. భద్రాచలం దగ్గర అడవుల్లో పాపం సత్యనారాయణపురంలో దాట్ల సీతాపతిరాజు గారిని ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు, చాలా మంచివాడు. 1991 గురువుగారు చదువుకుంటున్న రోజుల్లో, ఎంఏ చదువుతుంటున్న రోజుల్లో నన్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ భాగవతం చెప్పించాడు ఆయన. ఆ ప్రాంతం అడవిని ఎంతో బాగు చేసి స్కూలు పెట్టించి చాలా తీర్చిదిద్దాడు. శ్రమించి బోల్డ్ సంపాదించి ఆ సంపాదన మంచి కార్యాలకు వినియోగించారు. ఆయన్ని 3 నక్సలైట్లు దోచి 4 చంపేశారు. ఆయన తలుచుకున్నప్పుడల్లా దుఃఖం వచ్చేది. నాకు అభినవ సుఖాన్ని బిరుదు ఇచ్చిన వారేమో లక్ష్మణ యతీంద్రులు, ఆంధ్రమురారి బిరుదు అక్కడిచ్చారనమాట. భద్రాచలం నుంచి చెర్ల వెళ్ళే రూట్లో సత్యనారాయణపురం అనే ఊళ్ళో కలిదిండి వెంకటరామరాజు గారు నన్ను అక్కడికి పురాణానికి తీసుకెడితే, సీతాపతిరాజు గారు అక్కడ పురాణం చెప్పగానే భాగవతం 1991 ఆంధ్రమురారి అని బిరుదు ఇచ్చారు. అంటే 20 91 అంటే 20 ఏంటి, 30 అయింది. ఊర్నాయన కాలం కడిచిపోతుంది, 30 అయిపోయింది. చదువుకుంటున్న రోజుల్లో పొందిన బిరుదులు చాలా ఆనందం కలిగించేవి. అప్పట్లో కుర్రవాళ్ళం కాబట్టి ఓహో నాకు అభినవసుకి ఇచ్చారు, ఆంధ్రమురారి ఇచ్చారని అప్పట్లో 1-2 చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ బిరుదుల్ని పట్టించుకోవడం లేదు, గండ పెండేరాలు అక్కర్లేదు, గండము లేదు, పెండేరము లేదు. కొత్తల్లో కొంచెం హుషారుగా ఉంటుంది ఏదైనా. ఇప్పుడు కొత్తగా పెళ్ళిన రోజుల్లో ఓహో మావిడని చెప్పుకునేవారు సత్యనారాయణ గారు. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు ప్రసారి మావిడని, ముసలితనం వచ్చాక అన్నీ పోతాయి, ఏ కోరిక ఉండదు. అది సృష్టి రహస్యం. అది ఎందుకు చెప్తున్నా నేను మీకు, ఆ ప్రాంతంలో ఎంతో డెవలప్ చేసినాయన్ని చివరికి నక్సలైట్లు చంపేశారు. ఇప్పుడు మనం అడవిలో ఆశ్రమం కట్టుకుని జపం చేసుకుందామంటే నక్సలైట్లతో డేంజర్, వాళ్ళు కాల్చిపారేస్తారు. నక్సలైట్ల వంకతోటేమో పోలీసుల నుంచి ప్రమాదం, పోలీసుల వంకతో నక్సలైట్ల నుంచి ప్రమాదం, ఇద్దరి నుంచి ప్రమాదం. చివరికి ఇటు నుంచి వాయిస్తారు, మధ్యలో ఎడాపెడ వాయించినట్టుగా. అందువల్ల ఆశ్రమాలు అక్కడ కట్టుకోలేక ఇక్కడ కట్టుకుంటున్నాం. ఇక్కడ కట్టుకుంటే ఏమవుతుంది, కాంక్రీట్ వేయం కనుక. ఇప్పుడు ఏసీ ఉంది కాబట్టి మీరు హాయిగా పురాణం వింటున్నారు. అసలు ఏసీ కోసమే పురాణానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, చల్లగా ఉందని ఇంటికంటే గుడి పదిలో అన్నట్టుగా. అవునా? కానీ ఇదే మిమ్మల్ని ఉక్కిపోయేలా పెడితే పారసారి గారు బయటకు వచ్చి బయట బాగా వినబడుతుందండి అంటారు, ఎందుకని లోపల ఉండలేక. ఏం చేస్తాం మరి, వాతావరణం అలా అయిపోయింది. చెప్పేవాడు చెప్పలేడు, వినేవాడు వినలేడు. అవునా? కాబట్టి ఇప్పుడు పూర్వంలాగా ఆశ్రమాలంటే గుడిసెలు కట్టుకోవడం కష్టం, తప్పదు. ఇప్పటి ఆశ్రమం నియమం ఇది, అప్పటి ఆశ్రమాలు అవి. ఏ ఆశ్రమంలో ఉన్నా భక్తుడు భక్తుడే, గుర్తుపెట్టుకోండి. భక్తుడికి అది ఏసీ రూమా నాన్ ఏసీ రూమా, అది గుడిసా బడిసా అని అక్కర్లా. మహానుభావులైన గణపతి సచ్చిదానంద స్వామి వారు లాంటి వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా ఒకటే, ఆ మహాత్ముడు ఏసీలో ఉన్న ఒకటే, అగ్నిగుండంలో ఉన్న ఒకటే తెలుసా. శివరాత్రికి అగ్నిగుండంలోకి దిగేవారు తెలుసా ఆయన మీకు, యజ్ఞంలోకి దిగి పూర్ణాహుతి చేసి అందులోంచి బయటకు వస్తూ ఉంటే మతిపోయేది. నిప్పులు గుండంలో ఉండగలరు ఆయన, భయంకరమైన హిమాలయాల్లో ఉండగలడు ఆయన, రెండు పెసరగింజలు తిని తపస్సు చేయగలడు ఆ గురువుగారు. మనం ఎవరైనా పరీక్షిస్తే 1000 బూరలు తినగలరు. వాళ్ళకి మనకి పోలిక ఏంటి, ఆయన దత్తాత్రేయుడు. ఆయన దత్తాత్రేయుడు ఏదైనా చేయగలడు, శ్మశానమైన ఒకటి ఆయనకి, ఇంద్రలోకమైన ఒకటే. ఈ యుగంలో మన అదృష్టవశాత్తు మనం దత్తాత్రేయుడిని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. ఆయనే మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామి వారు. ఆ మహానుభావునికి మళ్ళీ 2 చేతులు జోడించి నమస్కరించండి. గురువు అనే పదానికి అర్హత కలిగిన మహాత్ముడు ఆయన. చెప్పండి గట్టిగా, శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురువునకు జై. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఆశ్రమాలంటే పూర్వంలో గుడిసెలు ఉండాలని మీరు ఎప్పుడూ కోరుకోకండి. ఆ మహాత్ముడు ఆనాడు అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని ముద్గలుడు అక్కడున్నాడు. ఆ ఆశ్రమంలో మొట్టమొదట కనబడింది ఏమిటో తెలుసా, ఆశ్రమానికి ఎదురుకుండా ఒక దెబ్బ ఉన్నది, ఓ దెమ్మ. మంచి ఇటుకలతోటి మట్టితోటి పేడతోటి అలంకబడినటువంటి ఒక చక్కని వేదిక. ఇప్పుడు ఇక్కడ మనకి స్టేజ్ ఎలా ఉందో అక్కడ ఒక వేదిక ఉంది. ఆ వేదిక మీద ఒక విఘ్నేశ్వర విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం పూర్తిగా బంగారంతో తయారు చేయబడిన విగ్రహం, కానీ ఎవరూ తయారు చేయలేదు. స్వయంభూ విగ్రహం. ఏమిటది? పూర్తిగా స్వయంభూ విగ్రహం. దానికి నవరత్నములు తాపడం చేయబడి ఉన్నాయి. ఆ అద్భుతమైనటువంటి విగ్రహాన్ని చూచి పులకించిపోయి ఈ దక్షుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ముద్గలుడు ఆయన దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు నా దగ్గరికి వస్తున్నావని తెలుసు ఆయన, కానీ నాకు కూడా బెంగుందన్నట్ట. అదేమిటి గురువుగారు, మీరు మాలాంటి పాపాత్ముల యొక్క పాపాలు తొలగించి ఆరోగ్యం ఇచ్చే మహాత్ములు, మీ శరీరం నుంచి గాలి వచ్చింది, ఆ గాలి వల్ల నేను నీరోగినయ్యాను, రోగిని నీరోగిగా ఆరోగ్యవంతుడిగా తయారు చేయగలిగే మహానుభావులు మీరు. అటువంటి మీకు నేను వస్తున్న విషయం తెలియడం ఆశ్చర్యం కాదు, కానీ మీకు కూడా బెంగుందన్నారు, ఏమిటది అని అడగ్గా అప్పుడు ఆయన చెప్పాడు, ఏమిటో తెలుసా, నీకు ఒక ఆయన పాత శివాలయంలో మీరుండగా గణేశ మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రాన్ని 40 రోజులు నువ్వు జపం చేసావు, గణపతి నీకు 2 రూపాల్లో కనపడ్డాడు, బ్రాహ్మణ రూపంలోనూ అసలు రూపంలోనూ, 2 సెకండ్లు కనపడినా 2 నిమిషాలు కనపడినా దర్శనం ఇచ్చాడో లేదా? ఎప్పటి వరకు నాకు దర్శనం ఇవ్వలేదురా బాబు, నువ్వు నాకంటే అదృష్టవంతుడురా, గురువు గురువు అని నా దగ్గరకు వచ్చావు, నేను గురువుని కాదురా బాబు, నేను బరువును రా బాబు అని ఏడ్చాడు ఆయన. ఇదంత విచిత్రం చూడండి, ముద్గలుడి శరీరం మీద నుంచి వచ్చిన గాలి సోకినంత మాత్రం చేతనే రోగి ఆరోగ్యవంతుడు అవుతున్నాడు, కానీ ఆ గురువుగారికి ఎంతవరకు భగవద్ దర్శనం కాలేదట. ఎంత చిత్రం ఇది! అలా ఉంటుందంటే ఉంటుందండి. నాకు కూడా కనపడని కొన్ని దేవతా రూపాలు నా శిష్యులు కనపడతాయి ఒక్కోసారి, కారణం వాళ్ళకి గురుభక్తి నా మీద ఎక్కువ గనక. అందుకని గురువు కంటే గురుభక్తి కలిగిన వాడు గొప్పవాడు. ఎవడు గొప్పవాడు? గురువు కంటే గురుభక్తుడే కనుడగు. నేను చెప్పడం కాదు, స్వయంగా వ్యాసుడు చెప్పిన మాట, గురుని కంటే గురుభక్తుడు ఘనుడగు. అప్పుడు ఆయన, మహాత్మ నిజమేనా, నాతో పరీక్ష కోసం హాస్యానికి అంటున్నావు, హాస్యానికి మీరు మాట్లాడరని నాకు తెలుసు, కానీ నాకు కనపడిన స్వామి మీకు కనపడలేదంటే నేను నమ్మలేకపోతున్నాను అనగానే, లేదు నాయన నిజమేది, నాకు హృదయంలో ఉంటాడు ఆయన, కానీ నీకు భౌతికంగా దర్శనమిచ్చాడు, అందుకే నువ్వే గొప్పవాడివి అన్నట్ట. మళ్ళీ అలా అనకండి, అలా అంటే నాకు అహంకారం వస్తుంది, మా గురువుగారి కంటే నేనే గొప్పవాణ్ణి, నాకు దర్శనమిచ్చాట విఘ్నేశ్వరుడు అని అహంకారం వస్తే మళ్ళీ మొదలవుతుంది నాకు రోగం. గణపతి నీకు దర్శనమిచ్చాడో లేదో, అసలు నీ శక్తి ఏమిటో అవి నాకు అనవసరం, నీ గురించి మా గణపతి స్వామి చెప్పాడు, నీ శరీర వాయువు సుగంధభరితమైన సువాసనతో కూడిన గాలి నా రోగం బాగు చేసింది కాబట్టి నేను నిన్ను వదలనని గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకొని నన్ను అనుగ్రహించండి, నేను గణపతిని ముక్తి ఇమ్మని అడిగా, ఆయనేమో ముక్తి నేను ఇవ్వలేను మీ గురువుగారు ఇవ్వాలన్నాడు. ప్రపంచంలో ముక్తి ఇచ్చే శక్తి ఒక గురువు దగ్గరే ఉందన్నాడు, అందుకే మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను అనగానే, ఇప్పుడు చెబుతున్నాను అసలు రహస్యం, నీ పూర్వజన్మ రహస్యం ఒకటి చెబుతున్నాను, అది తెలుసుకుంటే అప్పుడు నీకు అసలు ఎందుకు రోగం వచ్చిందో తెలుస్తుంది, నీ రోగ కారణం ఏమిటో తెలుస్తుంది అని ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది విశ్వామిత్రుడు ఎవరు చెబుతున్నాడని చెప్పుకున్నావు, అది మర్చిపోకూడదు మళ్ళీ మనకి. భీముడు అనే ఆయన తన భార్య చారుహాసినితో పిల్లలు లేక విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మీ వంశంలో 7 తరాల క్రితం ఒక ఆయన ఉన్నాడు, వాడి పేరు వల్లభుడు. ఆ వల్లభుడు అనేటటువంటి వాడికి కమల భార్య, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు అని చెప్పాడా, ఆ కొడుకు దక్షుడు. కాబట్టి ఈ దక్షుడు యొక్క వంశం వాడు 7వ తరం వాడు భీముడి కథ వింటున్నాడు, అది మర్చిపోకూడదు. వాళ్ళ వంశంలో ఒక పురుషుడి కథ చెప్పి వాడు అలా తరించాడు కాబట్టి నువ్వు కూడా వినాయకుడిని పూజించుకో, నీకు సంతానం కలుగుతుందని చెప్తున్నాడు అనమాట. మీ ఫ్లాష్ బ్యాక్లు, మీ వంశంలో ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, దరిద్రులై పుట్టి రోగాలతో పుట్టి కూడా విఘ్నేశ్వర ఉపాసన చేసి బాగుపడ్డారు నీకు అది చెబుతున్నాడు, అదంతా మళ్ళీ మర్చిపోకూడదు. ప్రారంభంలోనేమో ఇదంతా సోమకాంతుడు సుధర్మ, సోమకాంత మహారాజు గారు కుష్ఠరోగం పోగొట్టుకుని భృగు ద్వారా మొత్తం గణేశ పురాణం వింటున్నాడు. భృగు మహర్షి ఈ గణేశ పురాణాన్ని సోమకాంతుడికి చెబుతూ, ఒకప్పుడు భీముడు అనే రాజుగారు ఉండేవాడు, ఆయనకి చారుహాసిని భార్య, వాళ్ళిద్దరికీ సంతానం లేదు, వాళ్ళు అడవికి వెళ్ళారు, విశ్వామిత్రుడిని చూచారు, విశ్వామిత్రుడు వాళ్ళకేమో గణపతి యొక్క ఉపాసన చేయకపోవటం వల్లే సంతానం కలగలేదని చెప్పి ఆ వంశంలో పుట్టినటువంటి ఈ దక్షుడికి అది చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ దక్షుడికి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందిటి, మళ్ళీ ఈ జన్మలో వల్లభుడి కొడుగ్గా పుట్టాడు, పుట్టినప్పుడు రోగిష్టాడుగా పుట్టాడు, పుట్టి కదా ముద్గలుడి యొక్క శరీరం మీద నుంచి వచ్చిన గాలివల్ల బాగుపడ్డాడు, అసలు వీడికి ఎందుకు ఈ రోగం వచ్చింది, ఇది తెలుసుకుంటే కానీ నువ్వు బాగుపడవు, అది తెలుసుకుంటే నువ్వు ముక్తి పొందుతావు. అప్పుడు మీ వంశంలో ఒక భీముడు అనేవాడు ఒకడు పుడతాడు, వాడు నీ చరిత్ర వింటాడు, విని గణేశ ఉపాసన పొందుతాడు, పొంది వాడు సంతానం పొందుతాడు అని ఇప్పుడు చెప్పడం మొదలెట్టాట ముద్గలుడు. నీ పూర్వజన్మలో నువ్వు కళ్యాణ అని పేరు కలిగినటువంటి ఒక వర్తక వంశంలో పుట్టావు, నీ పేరు కళ్యాణుడు, నువ్వు ఒక వర్తక వంశంలో పుట్టావు, చాలా గొప్పవాడివి, సంపదలున్నాయి, మంచి భార్య ఉంది, అంతో ఎంతో దాన ధర్మాలు చేసే గుణాలు కలిగిన వాడివి, ఏం లాభం, క్షణికోద్రేకం ఎక్కువ నీకు ఆ జన్మలో. మీ అదృష్టవశాత్తు మీకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకుకి భల్లాలుడు అని పేరు పెట్టారు. భల్లాలుడు మీరు ఎప్పుడు విన్నారా, భల్లాల గణపతి పేరు, అసలు భల్లాల గణపతి పేరు అనకపోతే గణపతి ఉపాసన చేసిన వాడు ఎవడో కూడా ఆనందం పొందలేడు. భల్లాలుడు చాలా గొప్పవాడు, ఆయన పేరు మీదుగా గణపతి, భల్లాల గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, భల్లాల గణపతి, వాతాపి గణపతి, చింతామణి గణపతి, ఇలా గణపతులు అనేక రూపాలు ఉన్నాయి, అందులో భల్లాల గణపతి ఈయన పేరు మీదుగా ప్రసిద్ధికి ఎక్కాడనమాట. నీ పేరు కళ్యాణుడు, నీ భార్య కూడా చాలా గొప్పది, మీకు భల్లాలుడు అనే కొడుకు పుట్టాడు, వాడికి పుట్టుకతోటి విఘ్నేశ్వర భక్తి వచ్చింది, ఆయన మహానుభావుడు. చిన్నప్పుడు మీ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ అందమైన విఘ్నేశ్వర మందిరం కర్రలతో కట్టుకున్నట్ట, ఏదో వెదురుగడలు, టేకు కర్రలు, స్తంభాల కింద పాతి, దాని మీద మంచి తాటాకు పందిరేసి కింద సింధూర గణపతిని ప్రతిష్ఠించుకున్నాడు. వాడు అదృష్టవశాత్తు ఎవరో శిలావిగ్రహం ఇచ్చారు, ఆ శిలావిగ్రహానికి సింధూరం పూశాడు. మన ఆంజనేయ స్వామికి పూస్తున్నామే సింధూరం లాగా. అసలు గణపతికి సింధూరం పూయటం చాలా మంచిదండి, గణపతి విగ్రహంలో ఒక్క విగ్రహానికైనా ఎక్కడో చోట సింధూరం పూయాలట. కాబట్టి ఇక మీదట భగవత్ సేవ చెయ్యండి, దేవాలయంలో విగ్రహాలను శుభ్రం చేసినవాడు, నేల తుడిచినవాడు, ఆ భగవంతుని మాల్యమెత్తి అవతల పోసేవాడు, వీళ్ళందరూ కూడా అఖండ ఐశ్వర్యం పొందుతారు. చెబితేనే చేయాలనుకోకండి, మీ ఇంట్లో తుడుచుకోమని ఎవరు చెప్తారు, అంటే ఇంట్లో తుడుచుకోమండి అని చెప్తే అది వేరే విషయం అండి, కొంతమంది ఇల్లు కూడా తుడుచుకోరు, అది వేరే విషయం. కానీ ఇంట్లో తుడుచుకోకుండా ఎలా ఉండగలం, మన ఇంట్లో బట్టలు అప్పుడప్పుడు ఉతుక్కోకుండా ఎలా ఉండగలం, ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో దేవాలయం కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి. గర్భాలయంలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బయటన్నా చేసుకుందాం, బయట ఉన్న విగ్రహాన్ని తుడుద్దాం, దానివల్ల చాలా లాభం. అందున విఘ్నేశ్వరుడికి అన్ని చోట్ల కాదు కానీ శివుడి దగ్గర ఉంటాడు కదా విఘ్నేశ్వరుడు, చిన్న విఘ్నేశ్వరుడు, ఆయనకి సింధూరం పూయండి, అచ్చం ఆంజనేయుడికి పూసినట్టుగా పూయండి, ఆయన అనుగ్రహిస్తాడు. సంతానం అంటే సంతానం ఇస్తాడు, రుణాలు తీరాలంటే తీరుస్తాడు, అన్ని రకాలుగా శుభాలు కలిగిస్తాడండి ఆయన. ఇవన్నీ నియమాలు. అందుకే బల్లాలుడు అడవిలో తన శక్తిని వినియోగించి కర్రలతోటే ఒక చిన్న మందిరం కట్టుకుని అందులో ఓ విఘ్నేశ్వర ప్రతిమని ప్రతిష్ఠించుకుని ఆయనకు తోచిన రీతిలో దానికి గంధం పూసి సింధూరం పూసి భక్తితో పూజించేవాడు. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలున్నారు ఇతను తోటివాళ్ళు, వాళ్ళందరూ ఇతనికి ఆకర్షితులైపోయారు. ఈ కుర్రవాడు పొద్దుటే లేస్తాడు, ఈ కళ్యాణుడు అనేటటువంటి వర్తకుని కొడుకు చాలా ఉత్తముడు, కుర్రవాడు పొద్దున్న లేచి స్నానం చేస్తూ ఉంటాడు, గణపతి దగ్గరికి అడవిలోకి వెళ్ళి పూజ చేస్తాడు, ఇంట్లో ఉన్న పదార్థాలు నివేదన చేస్తూ ఉంటాడు, ఆ పదార్థం మనకు కూడా పెడుతున్నాడు, అతనితో కూడా ఉంటే విఘ్నేశ్వరుడు కథలు చెబుతున్నాడు, కథలు కూడా బాగా చెబుతాడు, ఇంట్రెస్టింగ్గా చెబుతాడు. కొంతమంది కథ చెబితే వినలేము, వాళ్ళకి చెప్పడం టెక్నాలజీ రాదంతే, టెక్నిక్ అంటారు అది. కథ చెప్పడం, పురాణం చెప్పడం చాలా గొప్ప కళ్ళండి, అవతల వాడికి ఆకర్షణ కలగాలి, ఆనందంతో వింటున్నవాడు పులకించిపోవాలి, అతని శరీరం గగుర్పాటుకు గురి అవ్వాలి, అది పురాణం చెప్పే విధానం. ఆ నేర్పు, ఆ స్కిల్ అందరికీ రాదు, కానీ కుర్రవాడికి వచ్చింది అనుకుని ఈ పిల్లలు కూడా అతనితో పాటు అడిగిపోయేవారు. అప్పుడప్పుడు బళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయేవారు స్కూళ్ళు. ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి, అవి ఎగ్గొట్టి వెళ్ళేవారు. ఇంట్లో ఉన్న పదార్థాలు పట్టుకుపోయేవారట, బెల్లం మొక్క ఒకడు, అల్లం మొక్క ఒకడు, వేరుశనగ గుళ్ళు ఒకడు, శనగపప్పు ఒకడు, అరటిపళ్ళు ఒకడు, ఇలా పట్టుకొచ్చేవారట. ఇవన్నీ ఆ విఘ్నేశ్వరుడికి నివేదన చేసి మళ్ళీ తినేసి మళ్ళీ వచ్చేసేవారు. విఘ్నేశ్వరుడికి ఇష్టమైన చతుర్థి, అష్టమి ఇటువంటి తిథుల్లో ఉపవాసం ఉండేవట్ట ఆయన. వాడుంటే ఈ కుర్రాళ్ళు కూడా ఉండేవారు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా ఒక రోజున కళ్యాణుడి దగ్గరకు వచ్చారు, చెడామడ దులిపేశారు. నీ కొడుకు తాను పాడై మా పిల్లలందరినీ పాడు చేస్తున్నాడు, తా చెడ్డకోతి వనమల్లా చెరచినట్టుగా నీ కొడుకు పాడవ్వడమేగాక మా పిల్లలందరినీ భ్రష్టులు చేస్తున్నాడు, మా పిల్లల్ని స్కూల్కి వెళ్ళనివ్వడం లేదు, వాళ్ళని చదువుకొనివ్వడం లేదు, ఉపవాసాలు ఉండమంటున్నాడు, దాంతో మా పిల్లలు ఉపవాసం ఉండి గ్యాస్ ట్రబుల్తో బాధపడిపోతున్నారు, ఇంట్లో ఉన్న శనప్పప్పులు మినప్పప్పులు ఇవన్నీ పెట్టుకెళ్ళి నైవేద్యానికి ఏమో అంటగడుతున్నారు మా పిల్లలంతా వాడికి. ఈ విధంగా డబ్బులు పాడు చేస్తున్నాడు నీ కొడుకు, మా పిల్లల చదువు పాడు చేస్తున్నాడు, అన్నిటికీ మించి ఉపవాసాలు ఎక్కువైపోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, అడవుల్లోకి వెళ్ళి రావడం వల్ల ఏ చెమలో దోమలో కుడితే రాత్రి అంతా చేమ కొట్టింది దోమ కొట్టిందని గోక్కుంటూ మంటతో పడుకోలేక పిల్లలు ఏడుస్తున్నారు. నీ కొడుకును అదుపులో పెడతావా లేకపోతే మమ్మల్ని తనమంటావా? ఏమిటి ఈ వయస్సులో గుళ్ళు కట్టడాలు ఆ పూజలను? ఓ శుభ్రంగా మంచి ఇల్లు కట్టుకోక, లేదా ఏవో దొంగ సరుకులు అమ్ముకుని వ్యాపారం చేయక అన్నారట పాపవాణ్ణి. ఒకసారి విన్నాడు, రెండుసార్లు విన్నాడు, మూడుసార్లు విన్నాడు, దాంతో ఇతనికి బాధ కలిగేసింది. వర్తకుడికి రోజు కొడుకు మీద అందరూ కంప్లైంట్ ఇవ్వడం, నీ కొడుకుని మేము తంతాం చంపుతాం అనడంతో ఓ రోజు తిక్కరేగిపోయింది దీనికి. ఆ కోపం పట్టలేక ఈ నా కొడుకు వల్ల మొత్తం ఊళ్ళో నాకు అప్రతిష్ట వస్తోంది, నా వ్యాపారం పాడైపోతుంది అనుకున్నాడు. ఒక కర్ర తీసుకుని అడవికి వెళ్ళాడు. వెళ్ళే సమయానికి అక్కడ చక్కని పందిరి, ఆ పందిట్లో వినాయక విగ్రహం ఉన్నది, ఆ విగ్రహానికి సింధూరం పూయబడి ఉంది. ఎదురుగుండా కూర్చుని ఈ బల్లాలుడు ఓం గం 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 గణేశాయ నమః అంటూ గణపతి మంత్ర జపం చేస్తున్నాడు. తోటి పిల్లలంతా అక్కడే కూర్చునున్నారు. వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఉప్పులు, పప్పులు, చింతపండు, కారం, చింతపండు కారం కూడా కలిపి నైవేద్యం పెట్టేస్తారు వాళ్ళకి. వాళ్ళకి ఎత్తు వస్తుంది పెట్టేస్తారు. చింతపండు కారం భలే ఉంటుందండి, మా చిన్నప్పుడు మేము కూడా చింతపండు కాస్త కారం పాత చింతపండుని కాస్త కారం కలుపుకొని తింటే పుల్ల పుల్లగా ఉప్పుగా భలే ఉండేది, భలే రుచిగా ఉండేదండి. ఇప్పుడు చింతపండు తింటే చచ్చిపోతాం, మోషన్స్ అయిపోతాయి. అప్పట్లో ఇవి కదా పిల్లలకి ఆరోగ్యం బాగుండేది, ఇప్పుడు ఏదీ పట్టలేదు వీళ్ళకి, అంతలా కల్తీ అయిపోయాయి, శాల్తీ అంతా కల్తీయే. కానీ అప్పుడు అవి కూడా పెట్టేవారట, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అది చూడగానే ఈ వీడికి ఒళ్ళు మండిపోయి ఓరి దుర్మార్గుడా, ఈ పిల్లల్ని పాడు చేసి నువ్వు పాడైపోయి నాకు చెడ్డ పేరు తెచ్చి పెడతావా, మూఢుడా, చిచ్చిచ్చి అంటూ కర్ర పుచ్చుకుని చితక్కొట్టి పారేశాడు కొడుకుని. ఆ కుర్రాడు చాలా అందంగా ఉండేవాడు, ఒళ్ళంతా నెత్తురు చిందేలో కొట్టేసేట, మామూలుగా కాదు, చాలా గట్టి కొట్టేసి చితక్కొట్టి పారేశాడు. ఆ తర్వాత విగ్రహం తీసి విసిరేశాడు అవతలకి. సాధారణంగా అతను అంత దుర్మార్గుడేం కాదు, వాడి కర్మ ఏదో వచ్చింది, చెప్పాను కదండి మీకు ఒక్కోసారి పోయే కాలం వచ్చినప్పుడు ఈ పిచ్చి పనులు వస్తాయని. ఈ కొడుకు ఎక్కడ పాడైపోతున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల రెచ్చిపోయి ఏం చేశాడనమాట, చితక్కొట్టి పారేశాడు ఆ విగ్రహం అవతల పారేశాడు. మందిరం వాడు ఎంతో కష్టపడి ఏకంగా 3-4 నెలలు కష్టపడి రాట్లు పాతి అవిపాతి దొంగలు పాతి ఆకులు తెచ్చి అందంగా తాటాకుతోటి విఘ్నేశ్వరుడికి మందిరం కట్టాడే ఆ మందిరం అంతా పీక అవతల పారేశాడు. దాంతో పక్కనున్న పిల్లలు హడిలి పారిపోయారు. కన్న కొడుకునే చితక్ కొట్టేశాడు, ఇక మనల్ని ఎలా కొడతాడో అనుకుని వాళ్ళంతా పారిపోయారు. ఇక తర్వాత వాడు విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని కాలుతో తన్ని 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 ముక్కలు ముక్కలు చేసి విసిరి అవతల పారేసి కట్టెలు విరగొట్టేసి వీడిని అక్కడ ఉన్న ఒక చెట్టుకు కట్టేశాడు ఓ తాడుతోటి. నెత్తురు వచ్చేలా చితక్ కొట్టేశాడు, మామూలు కాదు. ఎరా నీకు పూజలు కావాలా, అసలు ఇలాంటి విగ్రహాలు ఎక్కడైనా ఉంటాయా, ఏంట్రా తొండం దేవుణ్ణి పూజించటం అని తిట్టాడు. మహాంతం దండమాదాయ తాడనార్థం సుతం యయో దండేన ఆతాడయద్భృశం. పోయి కొట్టేటప్పుడు కొడుకు చచ్చిపోతాడేమో అని కూడా చూడలేదట, అంటే కోపం వస్తే పశు అయిపోతారన్నారు కదా. భృశం మిక్కిలిగా దండేన కర్రతో ఆతాడయత్ కొట్టి పారేశాడు. ఇక్కడ రాసిన 28వ శ్లోకం చూడండి. యథా సర్వశరీరాత్తు ధారాహ శోణిత సంభవాహ. శరీరంలో ఆ అవయవం ఈ అవయవం అనే తేడా లేకుండా కాలిగోరు నుంచి నెత్తి వరకు శరీరం అంతా పుండ్లైపోయి రక్తం ప్రవాహం కింద వచ్చేసిందిట అంత కొట్టేసి. సింధూర సుందరం దేవం చిక్షేప దూరత. సింధూరం పూయబడిన స్వామిని దూరంగా విసిరేసి మొత్తం మీద విధ్వంసం సృష్టించి నైవేద్యాలు కాలుతో తండేసి ఆ తర్వాత కట్టేశాడు. చూస్తాను ఏ దేవుడిని రక్షిస్తాడు. ఓ విగ్రహానికి సింధూరం పూసి అది దేవుడని పూజలు చేస్తావా, ఈ సాటి పిల్లల్ని పాడు చేస్తావా, నాకు ఇంత నష్టం తెచ్చిపెడతావా, ఊళ్ళో పరువు పోగొడతావా అని పలికాడు. ఇహ నీకు తిండిలే తెప్పలేదు, ఇక్కడే పడి చావు అన్నాడు అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మనం చెప్పలేం, అంత వర్ణించాడు. వీడు ఎన్ని దెబ్బలు తిన్నా మాటిమాటికి గణేశ గజముఖ సుముఖ ఏకదంత అన్నాడు తప్ప నాన్నోయి అనలేదు. తండ్రి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆవిడికి చెప్పాడు, నువ్వు అడవికి వెళ్ళావా నిన్ను కూడా చంపేస్తాను, చావనే దిక్కుమాల కొడుకుని. ఇలాంటి కొడుకు వల్ల అప్రతిష్ట తప్ప ఏమీ లేదు, తిండి లేక అక్కడే చస్తాడు. ఆ మందిరం పీకేశాను, దేవుణ్ణి విసిరేశాను, వాడిని చెట్టుకు కట్టేశాను అన్నాడు. క్రమంగా గణపతిని తలుచుకుంటూ ఈ కుర్రాడు భల్లాలుడు దేవం మనసా విచింత్య, మనస్సులోనే విఘ్నేశ్వరుడిని తలుచుకున్నాడు. గట్టిగా చేతులు కాళ్ళు స్తంభానికి కట్టబడిన చెట్టుకు కట్టబడిన అతడు చేతులు కదపలేక కాళ్ళు కదపలేక నెత్తురు కారిపోతూ ఉంటే, పైగా నెత్తురు కారిపోతుంటే ఇంకో ఇబ్బంది ఏంటంటే అక్కడ ఈగలు చేమలు అడవులు ఉంటాయి, దోమలు అవన్నీ మీదపడి నెత్తురు మీదపడి ఇంకా పీల్చి పిప్పి చేస్తున్నాయి, అది మరీ బాధ. అంత బాధ ఎంతసేపు తట్టుకుంటాడు. అందుకని వెంటనే విఘ్నేశ్వరుడితో ఇలా అన్నట్ట, ప్రభు నువ్వు నిజంగా విఘ్నేశ్వరుడైనా, నిన్ను తలుచుకుంటున్న నాకు ఈ కష్టం వస్తే నన్ను రక్షించవా. విఘ్నారిరిత్యేవ కథన్ను దేవ నామాభవత్ సర్వజనేషు గీతం. నిన్ను విఘ్నములను తొలగించేవాడు అని అందరూ పొగుడుతున్నారు. నీ పేరే విఘ్నేశ్వరుడు, విఘ్నములకు అధిపతివి, విఘ్న అరివి, విఘ్నములకు శత్రువి. ఎవడికైనా ఏదన్నా కష్టం వస్తే ఆటంకం వస్తే తొలగిస్తావట, ఆ మాట నిజమా? సందేహం అవుతోంది నాకు ఇప్పుడు. జగత్తంతా నిన్ను పొగుడుతున్నారు, కానీ ఆ పొగడ్తలు అసలు నీకు చెందుతాయా, నువ్వు నిజంగా ఉన్నావా? కష్టం వచ్చినప్పుడు అలాగే అంటారు టండోయ్, లేకపోతే ఆయన రాడు, అలాగే చచ్చిపోతూ విఘ్నేశ అని మామూలుగా పిలిస్తే రాడు ఆయన. ఉన్నావా అని పాడామనుకోండి అప్పుడు దిగి వస్తాడు, నువ్వు లేవు అంటే వస్తాడనమాట. తుకారం ఉన్నాడు చావు దెబ్బలు తిని నాశనం అయిపోయాక ఒళ్ళు మండిపోయి అసలు ఉన్నావా అని తిట్టేశాడు. అసలు మరీ దారుణంగా తిట్టేటండి ఆయన, నీకొక రూపం లేదు, ఊరు లేదు, పేరు లేదు, నిజానికి నువ్వే లేవు అన్నాడు. అప్పుడు వచ్చాడు, ఉన్నావు ఉన్నావు అన్నంతరకు రాడు. ఈ లోకల్లో ఎవరైనా అంతే, దండం దశగుణం భవేత్తని అసలు ఉన్నావా లేదా, నువ్వు నన్ను రక్షిస్తావా లేదా అని కర్రొచ్చుకుంటే అప్పుడు వస్తాడనమాట ఆయన. భగవంతుడు అంత పరీక్షిస్తాడు. బాగా ఏడ్చాడు ఆయన, ఏడ్చి చివరికి ఏమన్నాడు, నా ఆలయం ధ్వంసమైనా నేను బాధపడలేదు, నన్ను కొట్టినా బాధపడలేదు, పరమ పవిత్రమైన నీ రూపమును కాలితో తన్ని విసిరి అవతల పారేశాడు. అటువంటి వాడు తండ్రి కాడు, హిరణ్యకశిపుడి కంటే నీచుడు వీడు. నువ్వు ఉన్నావు అని నమ్ముతున్నాను, అందువల్ల ఇంత హింసించిన నా తండ్రి సచాంధో బధిర కుబ్జో మూకో భవతి నిశ్చితం యదిమే సుదృఢా భక్తి ద్వెరదానన ఉత్తమ. ఓ గజముఖ మహాత్మ, నా భక్తి ఉత్తమ భక్తి అయితే, ఉత్తమా భక్తి ఉత్తమమైన భక్తి అయితే, నిజంగా నా భక్తి గొప్పదైతే, దృఢమైన భక్తి నీ మీద నాకుంటే, నీ ఆలయ ధ్వంసం చేసి నీ విగ్రహాన్ని తన్నిన నా తండ్రి అంధ గుడ్డివాడైపోగాక, బధిరహ చెవిటివాడైపోగాక, కుబ్జహ గూనివాడైపోగాక, మోకహ మోగవాడైపోగాక, అయిపోవాలి ఇలాగా అన్నాడో లేదో, టక్కన అక్కడ వెళ్ళి నాన్న ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకున్నవాడు కాస్త చూస్తుండగా పొట్టాడైపోయాడు, చేతులు పొట్టైపోయాడు, గూని వచ్చేసింది, చెవుడు వచ్చేసింది, మోగవాడైపోయాడు అండ మొదలెట్టాడు అంటే వాళ్ళ ఆవిడతో మంచినీళ్ళని కూడా పాలకలేకపోయాట, పనికి మాలాడైపోయాడు అనమాట ఒక దెబ్బకి, వాడికి మతిపోయింది. వెంటనే ఇక్కడేం జరిగింది, ఆకాశం నుంచి ఒక మెరుపు వచ్చింది, ఆ మెరుపు వీడిని కట్టిన కట్లకి తగిలింది, ఆ కట్లు టక్కన తెగిపోయాయి. ఆ క్షణమే ఎదురుగుండా విఘ్నేశ్వరుడు దివ్యమంగళ రూపంతో వచ్చి చేత్తో అలా నిమిరాడు. నిమరగానే పరమసుందరుడిగా మారిపోయాడు ఈ కుర్రాడు, మళ్ళీ భల్లాలుడు ఇతఃపూర్వం కంటే సుందరుడిగా ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా తొలగిపోతుందో అలాగే అతని బంధనములు తొలగాయన్నారు. యథా నిశాతమోపాయే శ్రీ సూర్య ఉదయాచలే తథైవ బంధనాని అస్య తేజస శిథిలానిచ. సూర్యోదయం కాగానే, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించగానే చీకట్లు పటాపంచలవుతాయి. విఘ్నేశ్వరుడి రాకతో అతని గాయాలు తొలగి, కష్టాలు తొలగి ఆరోగ్యవంతుడైపోయాడు. ఆ తర్వాత భల్లాలుడు తనని తాకి ఆరోగ్యవంతుడిని చేసిన విఘ్నేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకుని ఇలా అన్నాడు. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అట. 47వ శ్లోకం, 48వ శ్లోకం, ఈ రెండూ కూడా భల్లాలుడు విఘ్నేశ్వరుని చూచి రాసిన శ్లోకాలు. అందుకే మీరు కూడా అనండి, త్వమేవ మాతాసి పితాసి బంధు, త్వమేవ కర్తాసి చరాచరస్య నిర్మాసి దుష్టాంశ్చ ఖలాంశ్చ సాధూన్ యోనౌ వియోనౌ వినియుంచ్యథాపి. కలిపి చెప్పండి, వినియుంచ్యథాపి త్వమేవ దిచక్ర నభో ధరాభి గిరీంద్ర కాలానల వాయురూపః రవి ఇందు తారా గ్రహలోక పాల వర్గః. మొత్తం కలిపి చెప్పండి, రవీందు తారాగ్రహ లోకపాల వర్గః ఇంద్రియార్థః ఔషధి ధాతురూపః అని భక్తితో ప్రార్థించాడు. రెండే రెండు శ్లోకాలు. నీవే తండ్రివి, నీవే తల్లివి, బంధువు వినువే, ఈ లోకాలన్నిటినీ తయారు చేసే కర్త వినువు, దుష్టుల్ని కలుల్ని చంపి సాధువుల్ని రక్షిస్తావు, దుష్టుల పాలిటి రాక్షసుడివి, సాధువుల పాలిటి దేవతవి. ఈ రకరకాల యోనుల్లో అంటే రకరకాల జన్మలెత్తడానికి మూలకారకుడు నువ్వే. ఏ జన్మలో ఉన్నా కుక్కగా పందిగా పిల్లిగా ఎలా ఉన్నా సమస్త జీవులకి దిక్కు నువ్వే. ఈ మొత్తం జీవులు సృష్టించి అందరికీ తల్లివి నువ్వే కదా, కుక్కను సృష్టించినా పిల్లిని సృష్టించినా పావును సృష్టించినా అన్ని నీవే. నీవే సమస్త దిక్కులకి అధిపతివి, ఆకాశానికి కొండలకి సముద్రాలకి అన్నిటికీ మూలకారకుడివి నువ్వు, ఇన్నిటి రూపంలో ఉన్నావు. కాలం నువ్వే, వాయువు నువ్వే, అగ్ని నువ్వే, సూర్యుడు నీవే, చంద్రుడు నీవే, నక్షత్రాలు నీవే, గ్రహాలు నీవే, లోకపాలకులు సకల దేవతలు నీవే. ధాతువులు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు అన్నీ నీవే. అటువంటి నీవు ఇంత తొందరగా భక్త సులభుడవై నాకు దర్శనమిచ్చావు తండ్రి అని పాదాలకు నమస్కరించగానే అప్పుడు గజానరుడు, పరమ పవిత్రమైన నా మందిరాన్ని నీ తండ్రి భగ్నం చేశాడు. ధనము లేకపోయినా, శరీరములో గొప్ప ఓపిక లేకపోయినా నీవు ఈ అడవిలోకి వచ్చి చక్కని కట్టెలు, దొంగలు, వెదురుకర్రలు వీటన్నిటినీ పోగు చేసి నానాయాతన పడి సాటి పిల్లలతో కలిసి నా కోసం ఒక చిన్న మందిరం నిర్మాణం చేశావు. కష్టపడి ఒక శిలా విగ్రహం తెచ్చి దానికి సింధూరం పూసి పూజ చేశావు. అవన్నీ పరమధర్మార్గుడైన నీ కళ్యాణుడనే తండ్రి ధ్వంసం చేశాడు. దానివల్ల ఏమవుతాడు? నరకేశ పతిష్యతి, నరకంలో పడిపోతాడు. నీ శాపం వల్ల ఇప్పుడు ఎలాగో వాడికి రూపం మారిపోయింది, మోగాడు కుబ్జుడు అయిపోయాడు. అంధోంధబధిర కుబ్జో మూకో శృక్స్రావ సంయుత, వాడి శరీరం అంతా రక్తం కారిపోతూ ఉండగా మోగవాడై, బధిరుడై, గుడ్డివాడై అన్ని రకాలుగా బాధపడిపోతాడు. ఇలా కొంతకాలం నీ శాపం వాణ్ణి ఏడిపిస్తుంది. శరీరం విడిచిపెట్టాక రకరకాల నరకాలు పొంది 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 నానాయాతన పడిపోతాడు. తప్పదు వాడికి అనగానే ఏదో క్షణికోద్రేకంలో వాడిని చెప్పించాను కాదనన్ను, శాపం పెట్టడం వల్ల పెద్ద వచ్చే ఉపయోగం ఉంది, నాకు నీ అనుగ్రహం కావాలి, నన్ను అనుగ్రహించి నాకు ముక్తినివ్వానగా అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ముక్తి ఎలాగో ఇస్తాను నీకు సందేహం లేదు, కానీ ఇంకా నువ్వు కొంతకాలం భూమి మీద జీవించాలి, ఎంతోమంది ప్రజల్ని తరింపచేయాలి. ఈ క్షణమే నువ్వు నా లోకానికి వచ్చి ముక్తి పొందితే ప్రజల్ని ఎవరు తరింపజేస్తారు? ఇప్పుడు నేను ఉన్నానండి వైకుంఠానికి వెళ్ళిపోదాం అనిపించింది, వెళ్ళిపోతే మరి మీకు పురాణం చెప్పేవాడు రావద్దు? అందువల్ల తప్పదు, ఇంకొక 36 ఇయర్స్ చెప్పమన్నాడు నన్ను భగవంతుడు. ఇంకో 36 ఏళ్ళు తప్పదు నాకు. 36 ఏళ్ల తర్వాత ఎలాగో వైకుంఠానికి కడతాను, వెళ్ళినప్పుడు ఎవరు వస్తే వాళ్ళందరినీ నాతో పాటు పట్టుకుపోతాను, మేము రావండి ఇక్కడే ఉంటామండి, ఏసీ రూమ్ బాగుందండి అనుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ. అందువల్ల చెప్పేది ఏంటంటే, అక్కడ స్వయంగా విఘ్నేశ్వరుడే అన్నాడు, నువ్వు కొన్ని సంవత్సరముల పాటు భూమండలంలో ఇక్కడే ఉండు, నా అనుగ్రహం వల్ల ఇక్కడ అద్భుతమైన ఆలయం తనంత తానే నిర్మాణం అవుతుంది, విశ్వకర్మ నీకు సాయం చేస్తాడు, నీ తండ్రి ధ్వంసం చేసిన విగ్రహం నా దయవల్ల స్వయంభూ విగ్రహంగా మారుతుంది, ఇంకేమన్నా నీకు వరాలు కావాలా అనగా భల్లాలుడు ఇలా అన్నట్ట, నాకేమేం కావాలో చెబుతున్నాను, నువ్వు చెప్పినట్టే ఈ క్షేత్రం ప్రసిద్ధికి ఎక్కువగాక, కానీ నా పేరు మీదుగా నా పేరు తర్వాత నీ పేరుండి ఈ క్షేత్రం ప్రసిద్ధికి ఎక్కాలి, అంటే నా పేరు భల్లాలుడు, నువ్వు గణపతి, భల్లాల గణపతి, భల్లాల వినాయకుడు అని ఈ క్షేత్రాన్ని పిలవాలి. ఈ క్షేత్రములో ఎక్కువ తీగలున్నాయి గనక వల్లీక్షేత్రము అని దీనికి పేరు పెట్టు. ఈ వల్లీక్షేత్రంలో భల్లాల గణపతిగా నువ్వు కొలువై ఉండు. నేను పురాణం చెప్పినంతకాలం నాకు నీ మీద భక్తి ఉండాలి, నా పురాణం విన్నవాళ్ళు ఆనందం పొందాలి, నేను తడువుకుంటూ పుస్తకం చూడకుండా మస్తకంతో పురాణం చెప్పే భాగ్యం ప్రసాదించు. ఎందుకంటే ఆ చీటికి వాడికి తడువుకుంటే బాగుండదు, అందుకని కిందకి పైకి చూస్తే లాగానాం పేకానాం అని 4 సార్లు సుముఖ, మళ్ళీ కాసేపు నాకు ఏకదంత, మళ్ళీ వెనక్కి వచ్చి సుముఖ, ఇలా తడుగు ఒక్కరు లేకుండా చెక్క 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 నాకు శ్లోకం వచ్చేయాలి, అర్థాలు వచ్చేయాలి, నీ కథంతా నాకు ధారణలో ఉండాలి, ఏ పుస్తకం అక్కర్లేకుండా మస్తకం సమస్తంగా నీ కథలు నేను చెప్పాలి. నా కథలు విన్నవాళ్ళు పులకించిపోయి పురాణం చెబితే భల్లాలుడే చెప్పాలి అని నన్ను ప్రశంసించాలి. ఇక అస్మిన్ క్షేత్రే స్థిరో భూత్వా, ఈ క్షేత్రంలో కలియుగాంతం వరకు స్థిరంగా ఉండు, లోకాన్ రక్షస్వ విఘ్నతః, లోకాలను విఘ్నముల నుంచి రక్షించు, అంటే లోకంలో ఉన్న వాళ్ళకి ఏ విఘ్నాలు లేకుండా వాళ్ళని అనుగ్రహించు, వాళ్ళ కష్టాలు ఆటంకాలు తొలగించు అనగా గణేశుడు ఇలా అన్నాడు. గణేశ ఉవాచ, త్వన్నామ పూర్వం మన్నామ భవిష్యతి జనే శుభం, భల్లాల వినాయకేతి నగరే సుప్రతిష్ఠితం. నీ పేరుకి ముందు నా పేరు కాకుండా నా పేరుకు ముందు నీ పేరు ఉంటుంది, అనగా భల్లాల వినాయకుడు అని అందరూ ముందు నిన్ను తలుచుకుని నన్ను తలుచుకుంటారు. సందేహం లేకుండా ఈ క్షేత్రం భల్లాల వినాయక క్షేత్రంగా శాశ్వతముగా కీర్తి పొందుతుంది. నా మీద నీకు సుదృఢ భక్తి ఉంటుంది, నీ భక్తి తరగదు, నీకెప్పుడు నా మీద భక్తి ఉంటుంది. ఇక్కడ ఈ క్షేత్రమునకు వల్లీ సంజ్ఞకే వల్లీ అని పేరు వస్తుంది. ఈ క్షేత్రంలో తీర్థయాత్రలు మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళినవాడు ఆ యాత్రల ఫలితం తొందరగా పొందుతాడు. అనగా ఉదాహరణకి ఆ భల్లాల వినాయకుడిని చూసి కాశీ వెళ్ళిన వాడు మాత్రం గ్యారంటీగా కాశీలో మరణిస్తాడు. అసలు విఘ్నేశ్వరుడిని తలుచుకొని కాశీ వెళ్ళి అక్కడ మరణించాలనుకున్న వాడికి విఘ్నేశ్వర కటాక్షం వల్ల కాశీలో మరణించే యోగం వస్తుంది. భాద్ర శుక్ల చతుర్థ్యాం ఏ తేషాం కామాన్ దదామ్యహం. ఈ కథని భాద్రపదమాసంలో శుక్లపక్షంలో చతుర్థి నాడు విని కథాక్షతలు నెత్తిమీద వేసుకున్న వాడికి అన్ని కోరికలు తీరుస్తానన్నాడు. అందుకే పూర్వకాలంలో చవితి నాడు ఏది వినాయకుని చవితి నాడు ఈ కథ వినేవారు. అవన్నీ పోయాయి మనకి, కేవలం ఏవో కొన్ని కథలే మిగిలాయి. అన్నీ వినడానికి టైం ఎక్కడుందండి మనకి? పావు గంటలో పూజ అయిపోవాలి. టకటకటకటకలాడించేయడం పంతులు గారు అనడం, ఆయనకు తోచింది ఇచ్చేయడం, మనం వెళ్ళిపోవడం, ఉండరాళ్ళు తినేయడం, ఆ తర్వాత గుండ్రాళ్ళు మింగడం, వాటి మీద ఉన్న దృష్టి కథ మీద శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? చివరికొచ్చరికి షార్ట్కట్లో తేల్చేయాలన్నమాట. కానీ దానికి చతుర్థి నాడు ఈ కథ వింటే చాలా మంచిది, వారి కోరికలు తీరుస్తాను. ఎక్కడైనా ఈ కథ వినొచ్చు, ఈ క్షేత్రంలో వింటే మరీ మంచిది అన్నాడు ఆయన. ఇలా వరాలిచ్చి నీవు పౌరాణికుడు అవుతావు, గణేశ పురాణాన్ని చాలామందికి చెబుతావు, విన్నవాళ్ళు తరిస్తారు అని అదృశ్యమైపోయాడు. ఈ కథ అంతా వింటున్నటువంటి దక్షుడు ఆశ్చర్యపోయి, చాలా ఆశ్చర్యంగా ఉందండి, నాకు ఎలా అయితే గూను వచ్చిందో అలాగే ఆ కళ్యాణ్ అన్నవాడికి వచ్చిందంటే మరి కంగారు పడకో బాబు, ఇంకా కథ ఉంది అని చెప్పడం మొదలెట్టాడు. ఈ కథ అంతా ఎవరు చెప్తారు? ముద్గలుడు చెబుతున్నాడు. ఎవరికి? ఈ దక్షుడికి. నా వల్ల నీకు రోగం తొలగడం కాదు, అసలు రోగం ఎందుకు వచ్చిందో నీకు తెలుసుకో. ఇప్పుడు ఆయన సరే చెప్పమన్నాడు. ఈ విధంగా ఆరోగ్యవంతుడైపోయి అడవిలో విఘ్నేశ్వరుడి ప్రతిమని ప్రతిష్ఠించుకుని మళ్ళీ పూజ చేసుకోవడం మొదలెట్టాడు భల్లాలుడు. ఈలోపు అక్కడ భర్తకి మూగతనం, చెవిటితనం, సమస్త రోగాలు వచ్చి పడ్డాయిగా, అందుకని ఈ కళ్యాణుడు అనే వర్తకని భార్య ఏమిటి హఠాత్తు ఇలా వచ్చింది, దానికి తోడు మా ఆయన మా అబ్బాయిని చెత్త కొట్టేశాను, విగ్రహం పాడు చేశాను అన్నాడు, కొంపదీసి ఆ విగ్రహం పాడు చేయటం వల్ల ఇలా వచ్చిందేమో, లేకపోతే మా అబ్బాయి శపించాడేమో అని అనుమానం వచ్చేసింది. అందుకని వెంటనే ఏం చేసింది ఆవిడ, ఎలాగో మొగుడు మొగాడు ఈ కథ లేకపోతే ఉన్నాడు, ఇప్పుడు అడివి కడతానంటే వద్దనే ఓపిక కూడా లేదు. దీనివల్ల లాభం, మొగుడికి మొగతనం వస్తే ఎంత లాభం తెలుసా? పెళ్ళాన్ని సినిమాకి వెళ్ళొద్దని అనలేడు, బయటికి వెళ్ళొద్దని అనలేడు. వెనకటికి ఒక ఆవిడ, నాకు మంచి కోడలు కావాలందిట పెళ్ళిళ్ళ పేరైన, ఎలాంటి కోడలు కావాలి అన్నాడు ఈ మీడియేటర్, ఈ పెళ్ళిళ్ళ దాని ఏమంటారు మ్యారేజ్ బ్రోకర్స్. అనగానే కోడలు రావాలి, అందంగా ఉండాలి, అందంగా లేకపోయినా పర్వాలేదు డబ్బు ఉండాలి, కట్నం తేవాలి, అన్నీ తేవాలి, ఎప్పుడు అత్తగారు కొట్టినా తిట్టినా ఎదురు చెప్పకూడదు, కిక్కులు మనకూడదు, అలాంటి కోడలు కావాలి అందిట అత్తగారు. వెంటనే అలాగే అన్నాడు, మంచి కట్నం గట్నం ఇప్పించే సంబంధం తెచ్చాడు. పెళ్లి పందిట్లో తాళి కడుతూ ఉండగా అప్పటిదాకా ముసిముసి నవ్వు నవ్వుకుంటున్న కోడల్ని ఈ పెళ్లి కొడుకు ఎప్పుడు మాట్లాడమే పలకరించంటే బెబ్బెబ్బె అంది. ఇదేమిటి అన్నారట మోగది అన్నాడు ఆ మ్యారేజ్ బ్రోకర్. ఇదేమిట్రా మోగదాన్ని అంటగట్టామంది పాప అత్తగారు, నువ్వేగా కొట్టినా తిట్టినా మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదన్నావు, ఎదురు చెప్పకూడదంటే ఇలాంటి కోడలు వస్తుందన్నట. కొడితే మాట్లాడకూడదట, కోడలంటే అంతలోకం మరి, అమ్మనా కోడలా అనుకుంటూ చిత కొడితే మాట్లాడకుండా ఊరుకోవాలంటే ఒకటే మిగిలింది అనే కోడలే వస్తుంది అప్పుడు. పాపం ఇప్పుడు మొగుడు అలా అయిపోయాడు, అందుకని ఇక వాడిని వదిలేసి అసలు ఈ కుమారుడు ఎలా ఉన్నాడో చూద్దామని వాళ్ళ అమ్మ అడవికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కొడుకుని చెట్టుకు కట్టాను, వాడు చస్తాడేమో, ఎత్తురు కారుతుందేమో, మొత్తం పందిరి పీకేశాను, విగ్రహం పారేశాను అన్నాడే, అక్కడేమీ లేవు, శుభ్రంగా పందిరి పందిరి కింద ఉంది, పూర్వం కంటే బాగుంది గుడి, అందులో విగ్రహం ఇంకా అందంగా ఉంది, కొడుకు ఇంకా అందంగా ఆ విగ్రహానికి ఎదురుకుండా కూర్చుని విభూతి పెట్టుకుని జై బోలో గణేష్ మహారాజుకి అంటున్నాడు అనమాట. గణేశ్వరుడు పాటలు కూడా పాడేసుకుంటాడు, వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీ అని పాడుకుంటూ ఉంటే ఈవిడికి మతిపోయి ఆర్ యూ మై సన్ అంది. నేనే నీ కుమారుడు నేనమ్మా, ఆయన కొడుకెవరు తల్లి ఎవరు అన్నాడు ఆయన. పైగా ఆలయం ఎలా ఉంది, చతుర్భుజం త్రినయనం సింధూరారుణ విగ్రహం, పూర్తిగా సింధూరం పుయ్యబడిన గజముఖంతో ఉన్న నాలుగు చేతులతో ఉన్న విగ్రహం అందంగా ఉంది. అప్పుడు ఆమె, నాయన మీ నాన్న నిన్ను కొట్టాడని ఈ ఆలయం ధ్వంసం చేశానని చెప్పాడు, అది నిజమా కాదా అనగా, ఆయన చేసిందంతా నిజమే, ఆయన నన్ను కొట్టాడు కట్టేశాడు, నా నెత్తురు శరీరం నుంచి తెగ కారడము నిజమే, ఆలయం ధ్వంసం అవ్వడం నిజమే, మరి వెళ్ళ ఎలా తయారయ్యాయి, మళ్ళీ యథాప్రకారంగా ఆలయం ఆలయం కింద కనబడుతోంది, ఇంకా అందంగా ఉంది ఇక్కడ ఆలయం, విగ్రహం కూడా ఇక్కడే ఉన్నది, విగ్రహం పగలగొట్టానన్నాడే మీ డాడీ, నీకు ఈ బాడీ ఇచ్చినవాడు అనగా, తండ్రి గారు చెయ్యవలసినవన్నీ చేశాడు, గణేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి నాకు ఆరోగ్యం ఇచ్చి నన్ను బంధవిముక్తుని చేసి ఇలా తయారు చేసి ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం అయ్యేలా చేశాడు, చాలా అద్భుతమైన ఆలయం తయారు చేయించాడు, విగ్రహం కూడా ఆయనే స్వయంభూ విగ్రహం ఇచ్చాడు అనగానే, ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ నాన్న మోగవాడయ్యాడో గూనివాడయ్యాడో చెవిటివాడయ్యాడో గుడ్డివాడయ్యాడో చేతులు కాళ్ళు పొట్టేయ్యి మాట్లాడలేకుండా ఎందుకు ఏడుస్తున్నాడో అర్థమయ్యింది, ఇదంతా నీ శాపమే కదా, విఘ్నేశ్వరుడు ఆలయం పాడు చేసిన పాపమే కదా, అందుకే కదా ఆయనకి ఆ తాపం అనగానే, సందేహం లేదమ్మా, కొడుకును కొట్టమను చంపమను ఆయనకు అధికారం ఉంది, కానీ దేవాలయాలు ధ్వంసం చేసిన వాడు ఎవడన్నా బాగుపడతాడా, తెలిసి కానీ తెలియక కానీ ఇతరుల కొంపలకి నిప్పు పెడితేనే వాళ్ళు నరకానికి పోతారట, అటువంటిది భగవంతుడు ఆలయాలు కోల్చడం ఏంటండి, టిప్పు సుల్తాన్ అనే దరిద్రుడు అలాంటి పనులు చేశాడు, వాడి మీద పద్యాలు రాశాడు ఒకడు, అసలు ఈ తురకాళ్ళు ఎన్ని ఆలయాలు పడగొట్టేశారండి, ఒకటా రెండా, పరమ పవిత్రమైన విజయనగర సామ్రాజ్యం ధ్వంసం చేసి నరసింహస్వామి వారి యొక్క చేయూరకు కొట్టేశారు, కాశీలో సగం ఆలయం పడగొట్టి మసీదు కట్టేశారు, ఒకటి కాదు వాళ్ళు చేసిన పాపాలు, మధురలో కృష్ణాలయం పడగొట్టేశారు సగం పక్కన మసీదు, సోమనాథ లింగం పెకలించేశారు, మళ్ళీ మనకి సర్దార్ వల్లభాయ్ పటేలు అదృష్టవశత్తు ఆలయ నిర్మాణం చేయించాడు, కాబట్టి ఎందుకు చెప్తానంటే నేను ఈ ఆలయాలు ధ్వంసం చేసిన వాళ్ళంతా దానికి తగిన ఫలితం అనిపించారు, పిచ్చి వేషాలు వేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడితే దేవుడు లేడు అది వేరే విషయం, కానీ రాముడి క్యారెక్టర్లెస్ అంటూ నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మరి ఇస్తే అవుతుంది లేక అవుతుంది, ఎంతోమంది చూసాం మనలాగా పురుగులు పడి తెచ్చిపోతారు చివరి రోజు, అందువల్ల ఆ తండ్రి అనే పేరు కలిగిన ఒక పదార్థం శిక్ష అనుభవించింది అనగానే, నాన్న నీ మీద ప్రేమ కొద్దీ నిన్ను అందరూ తిట్టుకుంటున్నారని అందరూ ఏదో అంటున్నారని మీ నాన్న క్షణికోద్రేకంతో అలా చేశాడు కానీ నీ మీద ద్వేషం ఏమిట్రా అనగానే పిచ్చినవ్వు నవ్వాడైన, కశ్య మాత పిత కశ్య కశ్య పుత్రో ధన సుహృత్తు, తల్లి ఎవరు తండ్రి ఎవరు, ఈ జన్మలో ఏ రుణం వల్ల నేను కొడుకుగా పుట్టాను, అందువల్ల ఈ కొడుకుని చంపినా కొట్టినా అది ఆయన ఇష్టం, కానీ పరమపూజ్యుడు భగవంతుడు ఆయన విగ్రహం ధ్వంసం చేసిన పాపం నుంచి నేను ఎవ్వని రక్షించలేను, యో యథా కురుతే కర్మ స తథా ఫలమస్సునితే, ఎవడు ఏ విధమైన పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం అనుభవిస్తాడు, అంటే ముళ్ళ చెట్టు నాటావు అందులో ముళ్ళ చెట్టు వస్తుంది, తుమ్మ చెట్టు నాటితే తుమ్మ చెట్టును మామిడి చెట్టు నాటితే మామిడి చెట్టు వస్తాయి, మామిడి చెట్టుకు తుమ్మకాయలు రాయు తుమ్మ చెట్టుకు మామిడి పళ్ళు రాయి రావు, తండ్రి పాపం చేస్తే కొడుకు అలాంటి వాడే అవుతాడు, తండ్రి ఒక పాపం చేస్తే దానికి తగిన కొడుకే పుడతాడు, అందువల్ల ప్రాయశ్చిత్తం చేసుకోవలసింది, ఇక మా నాన్న చేసిన పాపాలు అన్నీ ఇన్నీకావు, ఆ పాపాల వల్ల ఆయన రోగం అనుభవించవలసింది అనగానే, తల్లిని నోరు తెరిచి అడుగుతున్నాను మీ తండ్రి దుర్మార్గుడే, తండ్రి పాపం కొడుకు అనుభవించినా పర్వాలేదు, తండ్రి పాపం తండ్రి అనుభవిస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాను, ఆయనకి ఇక విముక్తి ఇవ్వవా, అలా సర్వనాశనం అయిపోవలసిందే అనగానే, అప్పుడు ఆయన జననివి గనక అడిగవు గనక శాపవిముక్తి ప్రసాదిస్తున్నాను, శరీరం విడిచి నరకంలో కొంతకాలం శిక్షలు అనుభవించి భూలోకంలో వల్లభుడు అనే ఒక క్షత్రియుడికి కమల అనేటటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఎవరో కాదు ఆయన పూర్వజన్మ పాపమే, ఈ కళ్యాణుడు చేసిన పాపం తల్లి రూపంలో పట్టుకుంటుంది, ఆ వల్లభుడికి కమల అని పేరు కలిగిన ఒక ఆవిడ భార్య అవుతుంది, ఆ కమల వీడు చేసిన పాప ఫలితం అన్నమాట, ఆ ఇద్దరికి మా నాన్న దక్షుడు అనే పేరుతో కొడుకుగా పుడతాడు, పుట్టి ఇప్పుడు నా శాపం వల్ల ఎలా అయితే మోగవాడు చెవిటివాడు గుడ్డివాడు అయ్యాడో అలాగే మళ్ళీ ఆ జన్మలో కూడా ఇలాగే పొట్టివాడిగా చేతులు వంకరగా కాళ్ళు వంకరతో మోగవాడిగా చెవిటివాడిగా గుడ్డివాడిగా భయంకర రోగాలతో దుర్వాసనతో కూడిన శరీరంతో పుడతాడు ఈ కళ్యాణుడు, దక్షుడు అనే పేరుతో పుడతాడు.
తతో ద్వాదశ వర్షాణి వల్లభస్తప్యతే తపః. 12 సంవత్సరముల పాటు వల్లభుడు ఆ కొడుకును చూసి చికాకు పడిపోతాడు. 12 ఏళ్ళు గడిచాక ఆయన మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లోంచి గంటేస్తాడు. అప్పుడు నువ్వు కూడా ఆ వల్లభుడికి భార్య అవుతావు, మళ్ళీ వీడికే తల్లి అవుతావు. మీ ఇద్దరికీ తప్పదు, నువ్వే తల్లివి, వాడే కొడుకు, మీ ఇద్దరు భూలోకంలోకి వస్తారు. వల్లభ పత్నిగా ఉన్న నీకు చూశారు ఎంత కర్మో. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ జన్మలో కళ్యాణ భార్య ఆవిడ, వచ్చే జన్మలో తల్లి అవుతుందిట. అందుకే ఏ జన్మలో ఎవరికి బంధం ఉంటుందో తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కదా సూక్ష్మధర్మాలు ఇవి. ఇప్పుడు నువ్వు నాకు తల్లివి, మా తండ్రిని నేను శపించాను, మా తండ్రి నీ కొడుకుగా పుడతాడు, నువ్వు వల్లభుడికి కమల అనే పేరుతో భార్యగా పుడతావు, నీ భర్త ఆ జన్మలో నీకు కొడుకుగా పుడతాడు. ఇప్పుడేమో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు మీ ఇద్దరు బాధపడతారు, భర్త రోగాన్ని చూసి బాధపడతావు, ఆ జన్మలో కొడుకుగా వాడిని సాకి ఏడుస్తావు. ఎంత అద్భుతమైన శ్లోకం అనిపిస్తున్నట్టు, కొంచెం చదివితే మీకు కూడా తేలిక అర్థమవుతుంది. కళ్యాణనామాభవిత వల్లభ క్షత్రియ ఋషభ కమలేతి చ విఖ్యాత నామనాత్వం చ భవిష్యతి. వల్లభుడనే క్షత్రియునికి నువ్వు కమల అనే పేరుతో భార్య అవుతావు, మీ ఇద్దరికీ ఈ కళ్యాణ్ అనేటటువంటి వాడు ఉన్నాడే అతడు కొడుకుగా పుడతాడు. కాబట్టి ఈ జన్మలో భార్యాభర్తలు అనుకున్నవాడు పూర్వజన్మలో ఏ బంధమో మీకు తెలియదు. పూర్వజన్మలో పిల్లి ఎలక, ఈ జన్మలో భార్యాభర్తలు అవుతారు తెలుసు కొంతమంది. అందుకే మూడు పిల్లలు తక్కుటుకు తెచ్చిపోతారు ఇంట్లో రోజును. భర్త కనపడితే ఈవిడ న్యావ్ అని మీదకి వెళ్ళి తినడానికి వీలుగా పిల్లిలా దూకుతుంది, వాడు ఎలకలా పారిపోతాడు. అంటే అర్థం ఏంటన్నమాట, పూర్వజన్మలో భర్త గారు ఎలుక, భార్య పిల్లి. అందుకే పూర్వజన్మను బట్టి ఈ జన్మలో శరీరాలు కూడా అలా ఉంటాయి. మన జన్మ మన శరీరాన్ని బట్టే మన పూర్వజన్మ ఏమిటో మనం తెలిసిపోతుందన్నమాట. ఈ జన్మలో భార్యాభర్తలు ఇద్దరు చక్క పక్కన అలా అతుక్కురు కూర్చుంటున్నారంటే బహుశా వాళ్ళిద్దరూ పూర్వజన్మలో ఆవు ఎద్దో లేకపోతే చక్క గుర్రం గుర్రనియో అలాగా అయి ఉండొచ్చు అన్నమాట. అందుకే కొంతమంది ఈ జన్మలో చక్క కలిసిమెలిసి ఎంత బాగా ఉంటారో, భార్య చెప్పిందా ఇంకా భర్త గారు ఆ మాట కాదని అండనమాట. ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి అంటే, నువ్వు అడిగితే సినిమా ఏమిటి ఎక్కడికైనా తీసుకుపోతానంటాడు, పని మానే సినిమాకి తీసుకెళ్తాడు. అనగా ఈ భార్యాభర్తలు పూర్వజన్మలో ఐకమత్యంతో తిరిగారనమాట. చిలకా గోరింకలు ఈ జన్మలో పుట్టుంటారు చూశారు. అలాగే కొంతమంది ఇంట్లోనూ తెగ తిట్టేసుకుంటారు, కుక్కలు మురిగినట్టు మురిగేసుకుంటారు అనమాట. ఆ అరుపులు చూస్తే భయం వేస్తుంది మనకి. బహుశా పూర్వజన్మలో ఆడకొక్క మొక్కొక్క వాళ్ళు బౌ బౌ అనుకుంటూ అరిచారు, చచ్చిపోయారు చివరి మూమెంట్లో, ఇప్పుడు మళ్ళీ మగుడు పెళ్ళాలి ఇద్దరులో పొలలే కానీ తెగ తిట్టేసుకుంటారు అనమాట రోడ్డు మీద పడి. కొన్ని చోట్ల అత్త కోడలు తెగ తిట్టుకుంటారు చూసారు. కారణం ఏంటనుకుంటారు, అత్తగారు పూర్వజన్మలో తాటక, పాపం కోడలు గారు సీత, అలాంటి ఆవిడ అనమాట. ఈ జన్మలో మళ్ళీ పుడతారు ఈ అత్తగారు. అందుకే కోడలు రాచి రంపాను పెడుతూ ఉంటుంది. ఇవన్నీ పూర్వజన్మ రహస్యాలే. కొన్ని చోట్ల చూసారు లేదు మీరు, చాలామంది మురికిలో కూర్చోడానికి ఇష్టపడతారు. కొంతమంది ఇంట్లో ఎంత బాగున్నా శుచిగా ఉంటే ఉండలేరు, సువాసన వాళ్ళకి పడదు, చెమట కంపు అంటే ఇష్టంగా ఉంటుంది. బురదల్లో కూర్చోవడం, మట్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పేడ మీద చతికిల పడతారు. అంటే పూర్వజన్మలో ఇక్కడ పంది అనమాట వాడు. వాడిని మూతికట్టి చంపేసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఏ కారణం చేతనో ఆ పురాణం చెవిలో పడి ఉంటుంది. అందుకని మళ్ళీ మానవ జన్మ ఎత్తారు. ఎత్తిన ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది కదా, అందుకని ఎవరన్నా సెంటు కొడితే చిచ్చి అంటారు. సెంటు వాళ్ళకి అస్సలు పడదు, సెంటు తగిలితే ఫెయింట్ అయిపోతారు. ఆ సువాసన అంటే అది ఇష్టం. ఇది డ్రైనేజీ వాసన, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఈ దిక్కుమాల వాసన అంటే ఎందుకు ఇష్టం ఉన్నారు కొందరికి. మరి లాస్ట్ జన్మలో వాళ్ళు పందులో కుక్కలో అయి ఉంటారు, ఎముకలు నక్కున కుక్కలు ఉంటాయి అవి జన్మలో. అలా ఎండు చేపలు ఎండ్రేలు ఎండ్రేలు అని అమ్మగానే ఆనందపడిపోయి కొనేస్తారనమాట. ఆ వాసన ఎంతో ఆనందం కలిగిస్తుంది, సువాసన అస్సలు పడదు, బురదలో కూర్చోబుద్ధి వస్తుంది అనమాట. ఇవన్నీ నియమాలు. అందువల్ల ఇప్పుడు మనం పాత జన్మ ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకుందాం. ఎప్పుడైనా నాకు తోచినప్పుడు చెబితే భయం అని మీకు చెప్పట్లేదు, లేకపోతే మీ మొహాలు చూస్తే తెలియదు ఏంటి ఎవరెవరు ఏ జన్మ ఎత్తారో. అందులో ఈ జన్మలు నాకు బాగా తెలుసు, 10 జన్మల్లో ఆయన ఏమేమి పెట్టి పుట్టాడు, ఆ 10 జన్మల తర్వాత నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఇదివరకు పిలిస్తే ఎందుకు రాలేకపోయాడు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే దాని ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది, అవి చెబితే హడిలిపోతాడు ఆయన. ఆయన కోసం ఎవరు ఎక్కడ రాసి పెట్టబడి ఎదురు చూస్తున్నారో తెలుసు. పాపం చూచారు, మీ ఆయన నీ కొడుకుగా పుడతాడు, నువ్వు తల్లిగా పుడతావు, వల్లభుడని ఆయనకి నువ్వు కమల అనే పేరుతో భార్య అవుతావు. ఈ దుర్మార్గుడు నా తండ్రి ఈ జన్మలో ఉన్నాడే,
వాడు దక్షుడనే పేరుతో కొడుగ్గా పుట్టి 12 ఏళ్ళు నానాయాతన పడతాడు. 12 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ శివాలయంలో ఉండగా విఘ్నేశ్వరుడి ఆలయం ధ్వంసం చేసిన పాపం పోవడానికి విఘ్నేశ్వర భక్తుడైన ముద్గలుడు వస్తాడు. ఆయన శరీరపు సువాసనతో బాగుపడతాడు. ఆ తర్వాత ముద్గలుడి దగ్గరికి మీరు వెడతారు, ఆయన మీకు అనేక విశేషాలు బోధలు చేస్తాడు, తద్వారా మీరు తరిస్తారు అని ఆ జన్మలో భల్లాలుడు చెప్పాడు. నాయనా దక్ష ఇప్పుడు అర్థమైందా, నీ ఫ్లాష్ బ్యాక్ అది, సినిమాల్లో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెళ్ళిన ఫ్లాష్ బ్యాక్ అది. నీ పూర్వజన్మలో నువ్వు ఆ దరిద్రపు తండ్రి అనమాట, కళ్యాణుడు నీ పేరు, మీ అబ్బాయి అప్పుడు కొట్టి విఘ్నేశ్వరాలయం పాడు చేసి ఇలా పుట్టావు అనగానే బుద్ధి వచ్చిందండి, విఘ్నేశ్వరాలయమే కదండి జీవితంలో ఏ ఆలయము పాడు చేయను బాబో అని కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకోగానే అప్పుడు ముద్గలుడు ఆయనకి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపాసనగా ఇచ్చాడు. ఆ మంత్రానుష్ఠానం విడిచిపెట్టకుండా ఈ తల్లి కొడుకు చేసుకున్నారట. కర్మయోగం చూడండి, పూర్వజన్మలో భార్యాభర్తలు, ఈ జన్మలో తల్లి కొడుకులు హాయిగా భక్తితో ఉపాసన చేశారు. నిరంతరం విఘ్నేశ్వరుని విడిచిపెట్టకుండా పూజించారు. పూజించి ఏమయ్యారో తెలుసుకోవాలి, తదనంతరం భీముడి గారి కథ ఏమైందో తెలుసుకోవాలిగా. రేపు 5వ రోజు కార్యక్రమంలో తెలుసుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.